ప్రధాని గారు, ఏమనుకోకపోతే చిన్న అధిక ప్రసంగం. ఇప్పుడు మిరపకాయ బజ్జీ తిన్నామంటున్నారు, తిన్నాం, తర్వాత కాఫీ తాగాం, అమృతప్రాయంగా ఉందన్నారు, తర్వాత మామూలుగా సహజంగా సిగరెట్ ఓ దమ్ము లాగుతారు కదా, మరి దాని గురించి కూడా చెప్తే బాగుంటుందేమో అనిపిస్తోంది నాకు, క్షమించాలి.
ఇందులో సంకోచించాల్సింది ఏం లేదు, కానీ సిగరెట్ కాల్చిన అనుభూతి అప్పటికి బాగానే ఉంటుంది. ఎందుకంటే పొగ రింగులు రింగులుగా నగవుల నది దాటి వచ్చు నాట్యము సేయున్, నగవుల నది దాటి వచ్చు నాట్యము సేయున్. పొగ అరుగుల మీద కూర్చుని రింగులు రింగులుగా వదులుతూ ఉంటే, సరదాగా మధ్యలో నవ్వుతూ ఉంటే అది నగవుల్ని దాటి వస్తుంది, నగవుల నదిని కూడా దాటి వస్తుంది, నాట్యం చేస్తుంది. పొగ రింగులు రింగులుగా నగవుల నది దాటి వచ్చు నాట్యము సేయున్, తగమూతి సున్న చుట్టగా. మధ్యలో ఆ రింగులు వదిలేవారు, మూతి సున్న ఆకారంలో చుడతారు. అదే కొంచెం దారి వెంట ఆడవాళ్ళు ఎవరైనా పెడుతుంటే అపార్థం చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. తగ మూతి సున్న చుట్టగా పొగరెక్కువ వీనికంచు బోటుల్ తిట్టం. అందుకని వాళ్ళు ఇదేమిటి ఇలా మూతి ఈ ఆకారంలో చుట్టాడు, దీని అర్థం ఏమిటి అని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త పడితే మంచిది. అయినా దమ్ములాగినప్పుడు అప్పటికప్పుడు అనుభూతి బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఈ దమ్ములాగిన వ్యవహారం మన ప్రాణాలు లాగేసే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే పొగ అలాగే పుట్టింది అని నా అభిప్రాయం. నగజాపతి విషభక్షణ తగసేయకముంది కొంత దారుణి గలిసిన్. క్షీరసాగర మథన సందర్భంలో అమృతం పుట్టింది, దాని నుంచి కాఫీ పుట్టింది అని ఇందాక చెప్పుకున్నాం కదా, అదే మథన సందర్భంలో విషం కూడా పుట్టింది. అయితే ఆ విషాన్ని మింగడానికి శివుణ్ణి పిలిచారు. పాపం కైలాసం నుంచి ఆయన దిగి వచ్చేసరికి ఎంతైనా కొంత సమయం పడుతుంది కదా, ఈలోపు ఆ విషం కొంత దారుణిలో కలిసిపోయింది. నగజాపతి విషభక్షణ తగసేయకముందే కొంత దారుణి గలిసెన్, భగ భగ పొగాకు మొలిచెను పొగ తాగిన వాడు గుండె పోటున జచ్చున్. అందుకని జాగ్రత్తగా ఉండడం మంచిది. అతి సర్వత్ర వర్జయేత్.
మాస్టరు, ఒక చిన్న ప్రశ్న. సిగరెట్లు అనేది మగవాళ్ళకే ప్రత్యేకం కదా, కనీసం మన భారతదేశంలో. అలాగే ఈ అవధానం అనేది కూడా మగవాళ్ళకే పరిమితం అంటారా? ఆడవాళ్ళు చెయ్యరా, చేయకూడదా, చేయలేరా?
ఆడవాళ్ళు అవధానాలు చెయ్యరా, చెయ్యలేరా, చెయ్యకూడదా అని ప్రశ్నించారు మీరు. చెయ్యలేరు అనే ప్రశ్న లేదు, అన్నీ చెయ్యగలరు అనే విషయం ఆధునిక కాలంలో రుజువైంది. చెయ్యకూడదు అని ఆడవాళ్ళని ఎవరు ఆపనం లేదు. అయితే చెయ్యరా అంటే చెయ్యడం లేదు ఎక్కువగా. నా దృష్టిలో ఆడవాళ్ళు ప్రత్యేకించి అవధానాలు వేదిక మీద చేయవలసిన పని లేదు. వాళ్ళు ఇళ్లలో ప్రతిరోజు ఒక అష్టావధానం, ఒక శతావధానం చేస్తూనే ఉన్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే ఒక అష్టావధానంలో ఉండే అంశాలన్నీ ఒక గృహిణి జీవితంలో కూడా ఉన్నాయి. అష్టావధానంలో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, ఘంటాగణనం, అధిక ప్రసంగం అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి చూడండి. అడుగడుగున నిషేధాజ్ఞ జారీ చేయు భర్త నిషేధాక్షరాత్తిదోపా. నిషేధాక్షరి ఎవరయ్యా స్త్రీ జీవితంలో ఉంటే కట్టుకున్న భర్త. మాటిమాటికి అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆలస్యంగా ఎందుకు వచ్చావు, ఆ గడప ఎందుకు దాటావు, ఈ గడప ఎందుకు తొక్కావు అని ప్రశ్నించడం ఉంది. ఇది నిషేధం కాదండి, దీన్ని తట్టుకుంటే నిషేధాక్షరణ తట్టుకున్నట్టే. మరి సమస్య ఏమిటి అని. గుప్పిళ్ళు నిండని గుడ్డి గవ్వలతోడ మాసం ముగడప సమస్య కాగా. చాలీ చాలన జీతంతో నెలంతా గడపడం ఉంది. ఇది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువ సమస్య. ఈ సమస్య తరిస్తే సమస్య పూర్ణం చేసినట్టే. అలాగే దత్తపది, అది ఎవరయ్యా? ఆ దిసర్దుమి దిసర్దుమని చంపు కాన్వెంటు దత్తుండు దత్తపదం ముగాగా. మాటిమాటికి కాళ్ళ గడ్డం పడుతూ అమ్మా బ్యాగు సర్దేవా, అమ్మా వాటర్ బాటిల్ సర్దేవా, అమ్మా పుస్తకాలు సర్దేవా అని అడుగుతూ ఉంటాడే ఈ అడ్డం పడేవాడు. వీడు ఎలాగో కాన్వెంటు దత్తుడు కాబట్టి వీడు దత్తపది నిజానికి. వాడి సమస్యలు పరిష్కరించి బస్సు ఎక్కిస్తే దత్తపది చేసినట్టే. ఇక ఇటువంటి సమస్యలు ఎదుర్కొనే స్త్రీ జీవితంలో మనోహరమైన వర్ణనాంశం ఏదయ్యా, ముద్దులకెడిచంటి బుజ్జాయి పాపాయి వననీయంశమై వరలుచుండ. ఎంత పని హడావిడిలో ఉన్నా ఇంకా బళ్ళోకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న ఓ చంటి పాపం ఉంది, అది వచ్చి అంత హడావిడిలో ఒక్కసారి కొంగులాగి అమ్మా అనేసరికి ఆనందంతో ఈ తల్లి ఆ పిల్లని ఎగరేసి పట్టుకుంటుంది. అది వర్ణనీయాంశం. ముద్దులకెడిచంటి బుజ్జాయి పాపాయి వననీయంశమై వరలుచుండ. ఇలాగే అవధానంలో ఆశుకవిత్వం అనేది ఉంటుంది. వెంటనే మొత్తం పద్యమంతా చెప్పాలి, నాలుగు పాదాలు నాలుగు ఆవృత్తులు అనే సమస్య ఉండదు దానికి. అలాగే స్త్రీ జీవితంలో కూడా వెంటనే హాజరు కావలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఏమిటయ్యా అవి? పాలు కూరలు పండ్ల బండ్ల వారల రాక ఆసుధారా కవిత్వార్థమనగా. పాలవాడు వస్తాడు, టింగి టింగమని బెల్ల కొడతాడు, వెంటనే వెళ్ళి పోయించుకున్నామా సరే, లేదా పక్కింటికి వెళ్ళిపోతాడు. అవసరం మనది తప్ప వాళ్ళది కాదు. ఇది ఆశుకవిత్వం కాదండి, వెంటనే హాజరు కావలసిన పని కదా అత్యవసరంగా. అలాగే ఘంటా గణనం ఉంటుంది, పురాణ పఠనం కూడా ఉంటుంది. ఏ రకంగా పురాణ పఠనం జరుగుతుంది, ఎవరు చేస్తారు ఇంట్లో పురాణం అంటే, ఎవరు చదివేది ఈ పురాణం అంటే, అత్తయ్య వేసడి అక్షింతలవి ఎన్ని పాత పురాణం పుపఠనమనగా. అత్తగారు పొద్దున్నే లేచి పురాణం విప్పుతుంది, మా కాలంలో ఇలాగే ఉన్నామా, మా మొగుళ్ళని ఇలాగే చూసామా, ఏమిటో రోజులు మారిపోయాయని. పాపం ఈ కోడలు కూడా అనుకుంటుంది, ఇప్పిందిరా పురాణం, ఇక సాయంత్రం వరకు ముయ్యదు అని చెప్పేసి. ఇది పురాణ పఠనం కదా. అలాగే ఘంటా గణనం కూడా ఉంది. పోనీని రానీని ఫోను మోతల రోత, పోనీని రానీని ఫోను రోతల రోత, గంటిక గణనంబు కరణి దోప. మాటి మాటికి ఫోన్ మోగుతూ ఉంటుంది, వచ్చే వరకు ఆగదు, వచ్చాక పలకదు. అందుకని ఇటువంటి ఫోను మోతలను తట్టుకోవడం, సాయంత్రం భర్త రాగానే నీకోసం వారు ఫోన్ చేశారు వీరు ఫోన్ చేశారు ఇవన్నీ అప్పగించడం ఉందే, ఇది ఘంటికా గణనం. ఇక అతి ముఖ్యమైనటువంటి అప్రస్తుత ప్రసంగం ఎవరు చేస్తారయ్యా అని. బోరు గొట్టించడి ధారావాహిక సుత్తి అధిక ప్రసంగమై అడ్డుపడగా. ఆ టీవీలు ఈ టీవీలు అన్ని రకాల టీవీలు కలిపి రోజు 16 సీరియల్స్ అందిస్తున్నాయి, ఇవన్నీ అధిక ప్రసంగమే చేస్తున్నాయి, కట్టలేం కట్టకుండా ఉండలేం. దినము దినమిట్లు వనితలు తిప్పలుబడి పూట పూటకు అవధాన పూర్ణ సిద్ధి తన రుచుండంగా, పురుషావధానులేల పరసహస్రావధానులే పడతులె. ఆడవాళ్ళందరూ ఇంట్లో అష్టావధానం కాదు శతావధానం కాదు సహస్రావధానం చేస్తున్నట్టే, అందుకని వేదికలెక్కి చేయలేదు అని బాధపడక్కల్లా. ఆడవాళ్ళు కూడా అవధానం చేస్తే అవధానంలో గ్రామర్ పోటీ కంటే గ్రామర్ పోటీ ఎక్కువ అవుతుంది, అప్పుడు మేము తట్టుకోలేం కదా, అందుకని వాళ్ళని ఇళ్లలోనే అవధానాలు చేసుకుని.
అవధాని గారు, ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో పడే శ్రమని మీరు అవధానంతో పోల్చారు, చాలా బాగుందండి. అయితే ఈ రోజుల్లో ఆడవాళ్ళు బయట ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, దానివల్ల ఆడవాళ్ళు కష్టాలు పడుతున్నారు, మగవాళ్ళు కష్టాలు పడుతున్నారు, అయితే ఆ కష్టాలను కూడా వర్ణించండి.
ఆడవాళ్ళ ఉద్యోగాల వల్ల మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతున్నారని నా అభిప్రాయం. ఇంటి చాకరీ ఎలాగో తప్పదు, ఆఫీస్ చాకరీ అదనంగా పెరిగింది. అందుకే మీరు ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళని, ముఖ్యంగా కాన్వెంట్ టీచర్లు ఎవరినైనా ప్రశ్నించండి, ఎందుకమ్మా ఉద్యోగం చేస్తున్నామని. వాళ్ళు ఆయన బ్యాంకులోనో ఫ్యాక్టరీలోనో పనిచేస్తూ ఉంటారు, ఆయనకు తోడుగా ఈవిడ ఉద్యోగం చేస్తుంది. ఏదో మా ఆయన వేణీళ్ళు నేను చన్నీళ్ళు ఉంటుంది. ఈవిడ ఆయన వేణీళ్ళు ఈవిడ చన్నీళ్ళు బాగానే ఉన్నాయి, కానీ ఇంట్లో పిల్లలకి కన్నీళ్ళు అవుతున్నాయి కదా, అది కూడా గమనించుకోవాలి. అందుకని ఉభయుల కష్టాలు ఏ రకంగా ఉంటాయంటే, ఆఫీసరుల వారి ఆగ్రహమును సహించి తళిగట్టిన వాని దర్పమోర్చి. అటు ఆఫీసర్ల వారు ఆగ్రహాన్ని భరించాలి, ఇటు భర్త ఆగ్రహాన్ని భరించాలి, రెండు వైపులా తట్టుకోవలసిందే. ఆఫీసరుల వారి ఆగ్రహమును సహించి తళిగట్టిన వాని దర్పమోర్చి, ఫైళ్ళ కౌగిళ్లలో పరవశించుట నేర్చి మగని కౌగిలి మాట మరచిపోయి. పనంతా చేసి చేసి ఇంటికి వచ్చాక ఇంకా శృంగారం ప్రసక్తి భర్తకి మాత్రం ఏముంటుంది, భార్యకి మాత్రం ఏముంటుందండి? ఫైళ్ళ కౌగిళ్లలో పరవశించుట నేర్చి మగని కౌగిలి మాట మరచిపోయి. సాటి ఉద్యోగుల సైగలు భరించి పలకెచ్చుడు వాని గోళమాంచి, ప్రత్యేకం పాలకేడ్చే పిల్లవాడిని సర్దు చూసుకోవాలి. ఆ పైన మన వాళ్ళు ఆఫీసులో ఉద్యోగులు ఉంటారే, సైగలు చేయడంలో పాటలు పాడడంలో నిజంగా సైగల్ లాంటి వాళ్ళే. సాటి ఉద్యోగుల సైగలు భరించి పాలకేడ్చడు వాని గోలమాంచి ఉయ్యాల బస్సులో ఒత్తిళ్ళు సఖించి అతిథి దేవుళ్లతో అలసిపోయి. ఈవిడ బస్సు ఎక్కి పెడుతూ ఉంటుంది ఉద్యోగానికి, ఈవిడ బస్సు ఎక్కింది కదా అని ఇంక నలుగురు వెనకాల బస్సు ఎక్కుతారు పాపం స్కూటర్లు మానేసి. ఈ ఒత్తిళ్ళన్ని భరించుకోవాలి. అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు అతిథులు రెడీగా ఉంటారు, వాళ్ళకి మర్యాదలు చేయాలి. ఇంత యాతన పడ్డం అంతా ఎలాంటిదయ్యా అంటే, వనితలు ఉద్యోగములు చేయు ఘనత చూడ, వనితలు ఉద్యోగములు చేయు ఘనత చూడ, శతవధానము లేని యుసాటి రావు. 100 వధానాలు చేసినా, శతావధానం ఏకంగా చేసినా ఈ ఉద్యోగాల బాధకి సాటి రాదు. అయితే చివరి చమత్కారం ఏమిటయ్యా అంటే, ఈ పరిగెత్తేది పాల కోసమేనా? ఇంతయును చచ్చి చెడి గడియించుటెంత, ఇంతయును చచ్చి చెడి గడియించుటెంత, ముఖముపై ఫేరులవులీలు పూసినంత. 600, 700 ఇస్తారు, దానికోసం 24 గంటలు శ్రమపడ్డం. ఇది కాస్మెటిక్స్కి ఫేర్ అండ్ లవ్లీకి సరిపోతుంది. ఈ మాత్రానికి ఉద్యోగాలు చేయడం అవసరమా కాదా అనేది వారు ఆలోచించుకుందరుగాక, మనకేలా.
అవధాని గారు, ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదిస్తే కానీ కనీసం ఒక చిన్న అపార్ట్మెంట్ కూడా కొనుక్కోలేకపోతున్నారు. తీరా కొన్నాక వాటిలో ఉండే సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కదా. ఈ అపార్ట్మెంట్ బ్రతుకుల్ని కాస్త వర్ణిస్తారా?
అపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే నాకు శ్రీనాథుని చాటుపద్య శైలి గుర్తొస్తుంది. చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడ మీది గుళ్ళు మేడి పళ్ళు. చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడ మీది గుళ్ళు మేడి పళ్ళు. బాగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉన్న చోట దూరం నుంచి చూస్తే మేడ మీద గూడులాగే ఉంటాయండి. ఒక అపార్ట్మెంట్ ఒక గూడులా, పైగా అన్నీ మేడిపళ్ళే. కట్టించేటప్పుడు చాలా కబుర్లు చెబుతారు మనకి, అంత అందంగా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుంది, అతి తక్కువలో వస్తుంది అని. తీరా అందులో ప్రవేశించాక తెలుస్తాయని, అందుకనే ఇవి మేడిపండు చూడ మేలిమేయి ఉండను అన్నట్టే మేడిపళ్ళు. చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడ మీది గుళ్ళు మేడి పళ్ళు, చాపలేని కాళ్ళు సర్వము కంబైండ్లు. గట్టిగా కాలు చాపుకుందామని ఏ ముసలమ్మలు అనే ప్రయత్నం చేస్తే అది పక్కింటికి వెళ్ళే ప్రమాదం ఉంది, అందుకని కాళ్ళు చాపుకుందుకు వీలేదు, ముడుచుకోవడమే తప్ప. సర్వము కంబైండ్లు, అది కంబైండ్ ఇది కంబైండ్, దేనికి ఒక ప్రత్యేకమైన గది అనేది ఉండే అవకాశం లేదు, అన్నీ కంబైండే. చాపలేని కాళ్ళు సర్వము కంబైండ్లు, ఈ అపార్ట్మెంట్లు ఇరుకు టెంట్లు. ఏదో విశాలంగా టెంట్ అనుకుంటాం తప్ప ఇది ఇరుకు టెంట్ అనుకోవాలి. అందుకని లక్షల్లో మాత్రం వసూలు చేస్తారు, లక్షణంగా మాత్రం ఉండే అవకాశం లేదండి అపార్ట్మెంట్లు.
అవధాని గారు, ఈ అపార్ట్మెంట్స్ అనేవి మరి ఈ రోజుల్లో ఆధునిక జీవనంలో ఒక భాగం అయిపోయాయి, విడదీయలేని భాగం అయిపోయాయి. అయితే మరి అవి లేకుండా ఆధునిక జీవనం లేదు కదా, ఈ ఆధునిక జీవనం గురించి చెప్పండి సార్.
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం. మీరు ఆధునిక జీవనాన్ని వర్ణించమని అడుగుతూ ఉంటే అతి ప్రాచీనమైన రామాయణాన్ని గురించి చెబుతున్నానేమిటి అనుకోకండి. ఇది రామకర్ణామృతంలో ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. మొత్తం రామాయణాన్ని సంక్షిప్తంగా 4 పాదాల్లో 4-5 ముక్కల్లో చెప్పేసిన శ్లోకం. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం, వైదేహీ హరణం జటాయుమరణం, సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం, సముద్ర తరణం లంకాపురీ దాహనం, పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం చైతద్ధి రామాయణం అని రామాయణ సంఘటనలన్నీ చెప్పినట్టే అంత పవిత్రమైన రామాయణంతో మన ఆధునిక జీవనాన్ని పోల్చి వర్ణించాలని నా ఉద్దేశం. మన జీవితంలో ఇంత పవిత్రమైనవి లేవు కానీ ఉండవలసిన జగడాలన్నీ ఉన్నాయి. ఆదౌ దుప్పటి తీయకుండా జగడం, కాల్గేటు కాల్మొక్కడం. నిద్ర లేవడానికే మనం బద్దగిస్తాం కాబట్టి దుప్పటి తీయకుండానే అమ్మతో దెబ్బలాట, దాంతోనే ప్రారంభమవుతుంది. ఆ ఆదవు దుప్పటి తీయకుండ జగడం, కాల్గేటు కాల్మొక్కడం, కాఫీ త్రాగుట దుష్టవార్త పఠనం, కంగారు బస్సెక్కడం, పొద్దున్నే కాఫీ తాగడం హడావుడిగా, అలాగే దుష్టవార్త పఠనం, ఇంతట్లో పేపర్ చూడకుండా ఉండే, ఏ పేపర్ చూసినా ఏమున్నది గర్వకారణమని, రోజు రక్తపాతాలు బాంబులు పేలుళ్ళు గొడవలే కదా, అందుకని దుష్టవార్తలన్నీ ముందు పవిత్రమైన రామాయణంలో పఠనం చేయడం, ఆ పైన హడావుడిగా భార్యకి భార్య భర్తకి భర్త తయారై కంగారు బస్సు ఎక్కడం, కంగారు అనే పేరు గల బస్సు వీళ్ళు కంగారుగానే పెడతారు, అందుకని ఆ రకమైన బస్సు ఎక్కి తయారై వెళ్ళడం. ఆ ఆదవు దుప్పటి తీయకుండ జగడం, కాల్గేటు కాల్మొక్కడం, కాఫీ త్రాగుట దుష్టవార్త పఠనం, కంగారు బస్సెక్కడం, ఆఫీసులో పని మాని బయటపడడం, అన్నింట్లో వేలెట్టడం. మనం ప్రసిద్ధులం కదండి, మన పని మనం చెయ్యం, అన్ని పనులు చేయడానికి మనం రెడీగానే ఉంటాం. అందుకని ఆఫీసులో పని మాని బయటపడడం, ఆ ఆఫీసులో చేసే పని కూడా స్లో, అందుకని ఆఫీసులో పని మాని బయటపడడం, అన్నింట్లో వేలెట్టడం, సాయంత్రం ఒళ్ళు స్టారు టీవీ గనడం, ఏ తద్ది మా జీవితం. సాయంత్రం ఇంటికొచ్చి స్టార్ టీవీ చూసుకుని ఆ కల్చర్తో పడుకోవడం, మేమంతా భారతీయులం అని గొప్పగా చెప్పుకోవడం, నిజానికి కాల్గేటు కాల్మొక్కడంలోనే ఉంది విశేషం అంతా. పొద్దున్నే లేవగానే మనం ఇతర దేశాల వాళ్ళకే పాదాభివందనం చేస్తున్నాం, మొహం కడుక్కోవడం దగ్గర నుంచి మన దేశపు వస్తువులు మనం వాడడంలా. అందుకని అంత పవిత్రమైన రామాయణం వరుసలో దీన్ని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి మీ ప్రాచీన సంస్కృతిని గుర్తు చేసుకోండి, భారతీయమైన వస్తువులను వాడి బాగుపడండి నాయన అని సారాంశం. నిజానికి మన భారతీయ జీవన విధానంలో మార్పులు ఇప్పుడు కాదు, ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశంలో ప్రవేశించినప్పుడే అనూహ్యమైన మార్పులన్నీ వచ్చాయి. అప్పటి నుంచి ఆచారాలు సంప్రదాయాలు మొత్తం నాగరికత సంస్కృతి విచిత్రంగా మారిపోవడం మనం చూస్తున్నాం, ఇప్పటికీ చూస్తూ బాధపడుతూ ఉన్నాం కూడా. గుమ్మపాలను ద్రావు కమ్మందనము పోయి కాఫీగత ప్రాణ కర్మ వచ్చే, పొద్దున్నే తులసి మొక్కకు దోసిన నీళ్లు పోసి పూజ చేసుకుని ఆ పైన ఏమైనా స్వీకరించే మనం, ఈవేళ గుమ్మపాలను స్వీకరించే మనం, ఈవేళ లేవగానే మొఖం కడిగామో కూడా లేదో చూడకుండా కాఫీ తాగే పరిస్థితికి వచ్చాం. గుమ్మపాలను ద్రావు కమ్మందనము పోయి కాఫీగత ప్రాణ కర్మ వచ్చే, ముక్తినిచ్చుడు విద్య ముష్టి చెంబైపోయే చూసి రాతల విద్య షోకుమీరే. ముక్తినిచ్చే విద్య సా విద్య యా విముక్తయే అన్నారు. అటువంటి విముక్తినిచ్చే వేద విద్య ఇవాళ ముష్టి చెంబైంది, వేదం చదువుకున్న వాడికి ఆదరణ లేని పరిస్థితి వచ్చింది. ఏ రకమైన విద్యలు షోకుమీరాయంటే చూచిరాతల విద్యలు, ఇవి ఒక ప్రశ్నకి నాలుగు సమాధానాలు, అందులో ఏదో ఒకటి టిక్ పెడితే వాడికి మార్కులు ఇవ్వడం, అందులో కూడా 35 మార్కులు వస్తే చాలు, 65 మార్కులు రాకపోయినా పర్వాలేదు, ఇందులోనూ మనం విఫలమవుతున్నామంటే ఇక మన ప్రజ్ఞ ఎంతగా పెరిగిందో మనం ఆలోచించుకోవాలి. ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య శోకుమీరే. ఇక మన వేషధారణ పంచగట్టుట ఎన్న పరమ ఛందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. పంచగట్టుకున్నవాడు పరమ చాదస్తుడుగా కనిపిస్తాడు, ఈ గొట్టాల్లో కాళ్ళు వేసుకు తిరిగేవాళ్ళు మాత్రం గొప్పవాళ్ళ కింద చలామణి అవుతారు. వీళ్ళు స్కాలర్స్ అట, వాళ్ళు పండితులట. నిజానికి స్కాలర్ అంటే పండితులే కదా, కానీ వేషాన్ని బట్టి అంచనా వేసే పరిస్థితి ఒకటి ఉంది మన దగ్గర. పంచగట్టుట ఎన్న పరమ ఛందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే, యజ్ఞ ధూమమ్ముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే. మన వాళ్ళు యజ్ఞ ధూమాన్ని మానివేశారు, కానీ పొగ తాగడం మాత్రం మానేయలేదండి. ఏ యజ్ఞాల వల్ల వచ్చిన ధూమం పొగ ఈ ఆవరణమంతా ఆక్రమించి పర్యావరణాన్ని పవిత్రావరణం చేసిందో అటువంటి యజ్ఞాలు ధూమాలు ఆపేశాం. సిగరెట్ ధూమంతో మాత్రం బతుకుతున్న గుండెలు పిండేసే పొగ ఇవాళ ప్రజల గుండెల నిండా ఆవరించింది, దేశమంతా ఆవరించింది. యజ్ఞ ధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే, ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చే తనను తాను అనుమానించుకొనుట నేర్చే ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అనుమానించుకొనుట నేర్చే ఒక్క మాటలో చెప్పన ఓ కవీంద్ర ఒక్క మాటలో చెప్పన ఓ కవీంద్ర జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే. దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఫీవర్ అని చెప్పాలి. అటువంటి ఫీవర్ ఇప్పటికి 200 ఏళ్ల క్రితం నుంచి వచ్చింది, ఇంకా వ్యాప్తి చెందుతోంది. ఇది వదిలిపోయేందుకే మన సంకల్పం, మన ప్రయత్నం అంతా.
అవధాని గారు, భారతీయ వస్తువులు మాని విదేశీ వస్తువులు వాడడాన్ని మీరు ఆక్షేపించారు కదా. ఈ రోజుల్లో విదేశీ వస్తువులు వాడందే రోజులు గడవ్వు. చివరకు మనం బట్టలారేసుకునేటప్పుడు పెట్టే క్లిప్ కూడా విదేశాల నుంచి వచ్చిందే కదా, దీనికి మీరేమంటారు?
క్లిప్పు మీరు అన్నట్టు విదేశీ వస్తువైనా అది స్వదేశీ శీలానికి శ్రీరామ రక్ష. ఏ రకంగా అంటే, చేత కాసు లేక చిటిక వేసిన ఎట్లు పట్టుచీరనైనా పట్టగలదు. మనం పట్టుచీర కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? చిటికి వేసినంత సేపట్లోనే ఈ క్లిప్పు పట్టుచీరను కూడా పట్టుకోగలుగుతుంది, పైసా ఖర్చు లేకుండా. చేత కాసు లేక చిటిక వేసిన ఎట్లు పట్టుచీరనైనా పట్టగలదు. పైగా అది ఒక రకంగా సౌందర్యాన్ని రక్షిస్తోంది కూడా. ఆరవేయు సొగసు పారిపోనీయదు, ఆరవేయు సొగసు పారిపోనీయదు, క్లిప్పు శీలమునకు గొప్ప రక్ష. డాబా మీద దండం మీద బట్టలారేస్తే ఈ క్లిప్పు లేదనుకోండి, ఈ సొగసంతా వెళ్ళి పక్కింట్లో పడ్డాయనుకోండి, అనేక రకాల తగాదాలు వస్తాయి కదా. అందుకని ఆరవేయు సొగసు పారిపోనీయదు, క్లిప్పు శీలమునకు గొప్ప రక్ష.
అవధాని గారు, అమెరికా వంటి దేశాల్లో చాలా అదృష్టం. ఎందుకంటే బిల్ క్లింటన్ వంటి రొమాంటిక్ పర్సన్స్ వాళ్ళకి స్టేట్ ప్రెసిడెంట్లు అవుతున్నారు, కానీ మన భారతదేశ కర్మ ఏంటండి, బ్రహ్మచారులు వయోవృద్ధులు మనకు నాయకులు అవుతున్నారు.
నాయనా, నువ్వు చెప్పినట్లుగా భారతదేశానికి ఇది కర్మ కాదు, కానీ ఒక విచిత్రమైన అంశమే. మొదటి నుంచి మనకి ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిలో చాలామంది భార్యలు పోయినవారు, భర్తలు పోయినవారు, అసలు పెళ్ళే కానీ బ్రహ్మచారులు. ఇది ఒక రకంగా వరం కూడా. ఎందుకంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు కదా, అందుకని మళ్ళీ ఇంకో మంత్రి వచ్చి ఈయనకి సలహాలు ఇచ్చి ఆయన బుర్ర జడగొట్టకుండా, ఆయనే ప్రధానమంత్రి కాబట్టి ఆయన సొంత సలహా మీద ఆయన పనిచేస్తాడు. అవసరమైతే మంత్రివర్గం సలహా తీసుకున్నాడు తప్ప వేరే తంత్రివర్గం ఏది పనిచేయవలసిన అవసరం లేదు. అందుకని బ్రహ్మచారులు ఉండడమే మంచిది. పైగా మన దేశం ధర్మానికి ప్రసిద్ధి కదా, ఇది కర్మభూమి ధర్మభూమి. అందుకని మన వాళ్ళు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉన్నా వీళ్ళంతా ఏకపత్ని వ్రతులు, అమెరికన్ నాయకులు లోకపత్ని వ్రతులు. అది
అవధాని గారు, బ్రహ్మచారి పరిపాలిస్తే బాగానే ఉంటుందన్నారు. కేంద్రంలో బ్రహ్మచారి ప్రధానమంత్రిగా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మచారిని జయలలిత అడుగడుక్కి ఆయనకు అడ్డం తగిలి చివరికి ఆయన్ని పదవి నుంచి దింపేసింది కదా, మరి దీనిమే మీ వ్యాఖ్యానం ఏమిటి?
అయ్యా, జయలలిత వాజ్పేయికి అడ్డం తగిలింది అంటే అది ఆవిడ తప్పు కాదు, ఆయన పేరులోనే ఉందా తప్పు. వాజపేయ అన్న దాంట్లో మీరు గమనించండి, వా తర్వాత జా, పే తర్వాత యా, అంటే అడుగడుక్కే ఆయనకి అడ్డు తగులుతుందని విధి రాసిపెట్టిందనమాట వాళ్ళ అమ్మ, అందుకే ఆయనకి ఆ పేరు పెట్టింది. పోనీ వాజపేయిలో జయ తీసేశారనుకోండి, మిగిలింది వాపే, బలుపేయం లేదనమాట. అందుకని ఆవిడ ఉండవలసిన అవసరం ఉంది, అడ్డు తగలవలసిన అవసరం ఉంది, అది ఆయన కర్మ, మనం చేసేది ఏం లేదు. ఆ పైన బ్రహ్మచారిణులైనా బ్రహ్మచారులైనా మనకు ఒక సామెత ఉంది, బ్రహ్మచారి శతమర్కటహ అని. సామాన్యుడు కాదు బ్రహ్మచారి, కష్ట నష్టాలు తెలియవు కదా. అందుకని బ్రహ్మచారి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే, ఒక బ్రహ్మచారి ఇద్దరు సంసారంలో కలిసి ఒక హత్య చేశారట. సరే, మరీ ఆధారాలు ఎక్కువ దొరక్కపోవడం వల్ల మరణశిక్ష కాకుండా ద్వీపాంతరవాస శిక్ష వేశారు వాళ్ళకి, అండమాన్ దీవుల్లో వదిలిపెట్టారు. అక్కడ ఎలాగో అన్నం నీళ్లు దొరికి చావు కదా, అందుకోసం ఈ ముగ్గురు కలిసి ఆ బ్రహ్మచారి సలహా మేరకు తపస్సు చేశారు, ఎలాగో అన్నము నీళ్లు దొరకట్లేదు కదా అని. సరే, వాళ్ళ కఠోరమైన తపస్సుకు మెచ్చుకుని విష్ణుదేవుల వారు ప్రత్యక్షం అయ్యారు. అయ్యి, నాయనా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని ఒక సంసారం అడిగితే, నన్ను నా బెళ్ళం బిడ్డల దగ్గర దిగబెట్టండి, ఇంకేం అక్కర్లేదు, ఇప్పుడు వాళ్ళని చూసి నేను 7 అయింది అన్నట్ట. సరే పాపం, ఆయన అక్కడ దించేశారు. రెండో సంసారం అడిగితే ఆయన అదే వరం కోరాడు, ఆయన్నే అక్కడ దించేశారు. మూడో వాడైన బ్రహ్మచారిని తపస్సుకు మెచ్చాను, నాయన నీకు ఏం వరం కావాలి అని అడిగట. నాకేం తోచట్లేదండి, నేను వెళ్ళడానికి ఇంటి దగ్గర ఎవరూ లేరు, నేను ఒంటికేసి వండుకోమని, సత్రం భోజనం మటన్ నిద్ర, అందుకని ఒక 15 రోజులు నాకు అవకాశం ఏంటి వరం కోరుకుంటా అన్నట్ట. 15 రోజుల తర్వాత విష్ణుదేవులు వారు మళ్ళీ వస్తే ఈయన వరం కోరాట, నాకు ఇక్కడ ఏం తోచట్లేదు, వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకురండి అన్నట్ట. అది బ్రహ్మచారి శతపర్షదహ అంటే. అందుకని అటువంటి ఇబ్బందులు ఉంటాయి, కానీ మన బ్రహ్మచారి మాత్రం భీష్ముడు లాంటి వాడు, మీరు కంగారు పడక్కలేదు.
అవధాని గారు, గ్యాస్ స్టవ్ లేని ఇల్లైనా ఉందేమో కానీ టీవీ లేని ఇల్లు మాత్రం లేదు. ఈ టీవీ మన జీవితంలో ఇంత ముఖ్య భాగం అయిపోయింది, ఈ టీవీ మీద ఒక పద్యం చెప్పగలరా?
టీవీలు మీరు చెప్పినట్లే ఇవాళ జనజీవన స్రవంతిలో ఒక భాగం అయిపోయినాయి, వాటిని విడదీయలేము, అది నిజమే. టీవీ లేని ఇల్లు టీవీగా నుండదు, దూరదర్శనం మధురెనింట. టీవీ లేని ఇల్లు టీవీగా నుండదు, దూరదర్శనం మధురెనింట. పెట్టి చూడలేము పెట్టకుండగలేము, పెట్టి చూడలేము పెట్టకుండగలేము, ధారవాహి కనుల ధారలయ్యే. పెట్టి చూడలేము పెట్టకుండగలేము, ధారవాహి కనుల ధారయ్యే. సీరియల్స్ చూడడం, ఏడుస్తూ కూర్చోవడం, ఛానల్స్ మారుస్తూ ఉండడం, మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఉండడం, ఎందుకు కొన్నావా అని ఒక ఏడుపు, కొని చూడలేకపోతున్నామని మరొక ఏడుపు, ఇంతగా జనజీవితంలో భాగాలైన టీవీలని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అవి ఉపయోగపడతాయి. డిస్కో డ్యాన్సులు చూతురు డిస్కవరీ చూడబోరు డింభకులైన. డిస్కవరీ చూస్తే చాలా ప్రయోజనం ఉంది, కానీ అది ఎవరు చూడరు డిస్కో డ్యాన్సులు తప్ప. డిస్కో డ్యాన్సులు చూతురు డిస్కవరీ చూడబోరు డింభకులైన, రిస్కే టీవీ కొనగా ఆస్కారము లేక చదువులా కసమంటెన్. చదువులు ఆకాశాన్ని అంటకుండా, మరీ పాతాళానికి పోకుండా, కాస్త తల్లిదండ్రులు దాన్ని అదుపులో పెట్టి జాగ్రత్త పడితే టీవీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
కవిగారు, నేను ఎందుకు ఇలా సంబోధిస్తున్నానంటే మీరు అవధానే కాదు మంచి కవిగారు కూడా కదా, అందుకని ఒక చిన్న ప్రశ్న. చప్పట్లు లేకపోతే సభ నడవదంటారు, అది నిజమేనా?
చప్పట్లే గొప్పట్లై తప్పెట్లై మోగుచుండే తథింత కథిం. చప్పట్లు కళాకారులకి ఎంత ప్రోత్సాహమైనా అవి తెచ్చిపెట్టే ప్రమాదాలు కూడా కొన్ని లేకపోలేదు. చప్పట్లే గొప్పట్లై తప్పెట్లై మోగుచుండే తథింత కథిం, తప్పెట్లో ఒప్పెట్లో ఇప్పట్లో చూడని పోయి చప్పట్లే. అవి మరీ ఎక్కువైనా కూడా తప్పు ఒప్పు చూసుకునే పరిస్థితి కవికి కళాకారుడికి కల్పిస్తాయి. ప్రోత్సాహకరంగా కొట్టడం మంచిది, కానీ అత్యుత్సాహకరం చేయడం మాత్రం మంచిది కాదు.
అవధాని గారు, మన దేశంలో స్త్రీలు పొద్దున్నే లేచి మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంటారు కదా, అది కట్టిన భర్త పక్కనే ఉండగా ఆయనకి లేని గౌరవం ఈ మంగళసూత్రాలకు ఏంటండి?
అయ్యా, మంగళసూత్రాలు పొద్దున్నే కళ్ళకద్దుకోవడం అనేది పతిభక్తితో అని తమరు మురిసిపోతున్నారు కావచ్చు, దానిలో రహస్యం అది కాదండి. భర్త మీద అనుమానం, ఈ పెద్ద మనిషి ఈ రాత్రిపూట ఏ మంగళసూత్రాలు ఉంచాడా, పుట్టుకున్న తెంపేసి పట్టుకుపోయాడా అని డౌట్. అందుకని పొద్దున్నే ఓసారి చూసుకుని అమ్మయ్యా ఈ పూటకు దక్కాయని మళ్ళీ లోపల వేసుకుంటారు, అంతకంటే ఏం లేదు, అది చూసి మీరు భక్తి అని పొరపాటుపడండి.
అవధాని గారు, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలోగిస్తున్న 2-2, అది ఒకటి అవధానం, రెండవది క్రికెట్ మ్యాచ్. అవధానం చేయడం గొప్పదా, క్రికెట్ మ్యాచ్ ఆడడం గొప్పదా?
అవధానం చేయడం గొప్పదా, క్రికెట్ మ్యాచ్ ఆడడం గొప్పదా అంటే సమన్వయంతో చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్ ఆడినట్టుగా అవధానం చేయడం గొప్పది. వెనక అవధాన రంగంలో సుప్రసిద్ధులైన తిరుపతి వెంకట కవీశ్వరుల్ని మీ అవధానం ఎలాంటిది అని ప్రశ్నిస్తే వాళ్ళు చాలా గమ్మత్తుగా జవాబిచ్చారు. అష్టావధాన కష్టావలంబనమన్న కరతల మలకంబు కాదె మాకు, శతఘంట కవనం ముసలుపు సంగతి ఎన్న నంబికొండయ దండనంబు మాకు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ మాటలు ఇప్పుడు పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు నన్నే మీ అవధానం ఎలాంటిది అంటే దాన్ని తప్పకుండా క్రికెట్ మ్యాచ్తో పోల్చవలసిన అవసరం ఉంటుంది నవీన కాలం కాబట్టి. అష్టావధాన కష్టావలంబనమన్న సచిను టెండూల్కర్ రుషాటు మాకు, శతఘంట కవనం ముసలుపు సంగతి ఎన్న కపిలదేవ్ బౌలింగు కరణి మాకు. ఆ సుధారా కవిత్వాడంబరం వన్న బౌండ్రీల సిక్సర్ల భంగిమాకు. ఒక దెబ్బకి నాలుగు, ఒక దెబ్బకి ఆరు చొప్పున ఆసుపత్రులు చెప్పుకుంటూ వెళ్ళడం మా అలవాటు. అందుకని ఆ సుధారా కవిత్వాడంబరం వన్న బౌండ్రీల సిక్సర్ల భంగి మాకు అప్రస్తుతంబుల నడుగొనుట ఎన్న సాచి కొట్టిన బంతి క్యాచి మాకు. వేయి పద్యాలు ధారణ సేయుటనిన వేయి పద్యాలు ధారణ సేయుటనిన హేలగా గవస్కరు సెంచరీలు మాకు. ప్రకటితం అవధానంబు క్రికెటు కేళి జయము గోర్ప అంపైరు సంచాలకుండు. అవధాన సభకు సంచాలకుడుగా వ్యవహరించే ఆయన అంపైరుగా వ్యవహరించి చివరిలో జయాన్ని ప్రకటిస్తారు. జయోస్తు అవధాన విద్యాయై.
అవధానాన్ని క్రికెట్ మ్యాచ్ తో పోల్చి చెప్పారు, చాలా బాగుంది. అయితే ఈ మధ్యకాలంలో క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్స్ జరుగుతున్నాయి కదా, ఈ అవధానంలో కూడా ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్స్ అనేవి ఉన్నాయంటారా?
క్రికెట్లో ఉన్నట్టుగా అవధానంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గెలుపుకై మెదడెల్లా తొలిచివేయుటె గాని మ్యాచ్ ఫిక్సింగ్ అను మాట లేదు. మెదడు తొలిచి తొలిచి అప్పటికప్పుడు సమాధానాలు చెప్పవలసిందే తప్ప ముందుగా ఫిక్సింగ్ చేసుకోవడానికి ప్రేక్షకులకి మాకు ఏ రకమైన సంబంధాలు ఉండవు కదా. ఎవరు ప్రేక్షకులో మాకు తెలియదు కదా. పైగా మాకు సమస్యల్ని పరిష్కరించడమే తెలుసు, సృష్టించడం తెలియదు. గడ్డు సమస్యల గొడ్డాడుటే గాని మేమే సమస్య లేదు. మేము సమస్యల్ని పరిష్కరిస్తాం తప్ప క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ వీరుల్లాగా మేము ఏనాడు దేశానికి సమస్యలు కాలేదు, కాబోము. అంతేకాకుండా బహిరంగ వేదిపై పద్యమల్లుటే గాని బహిరంగ వేదిపై పద్యమల్లుటే గాని చాటు ఒప్పందాల చేటు లేదు. బహిరంగంగా అప్పటికప్పుడు అడిగిన అంశం మీద సమస్యలు దత్తపదులు పూర్తి చేస్తూ పద్యం చెప్పడమే తప్ప తెరచాటుకు వెళ్ళి వ్యవహారాలు జరిపే అవకాశం లేదు. ఇంత కష్టపడి అవధానం చేసినా మ్యాచ్ ఫిక్సింగ్ వీరులకి మాకు ఒక ప్రధానమైన తేడా ఉందండి. శాలువా దండల సన్మానములే కాని బ్యాంకు లాకర్లపై భ్రాంతి లేదు. కష్టపడి అవధానం చేస్తే ఒక శాలువా కప్పాం, మహా అయితే దుశ్శాలువా కప్పాం అంటారు తప్ప అంతకుమించి బ్యాంకు లాకర్లలో దాచుకోవలసిన అవసరం వచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కదా. అందుకని క్రికెట్లో ఉండే మ్యాచ్ ఫిక్సింగ్ ఇందులో ఉండదు. కాన అవధాన విద్యకు కానన అవధాన విద్యకు మానహీన సకల గుణహీన బలహీన సర్వహీనమైన ఈ క్రికెట్ ఆటకు ఎందు పొలికయలేదు గోటితో తోలగలము. ఇందాక క్రికెట్ మ్యాచ్తో అవధానాన్ని పోల్చారు కదా, ఇప్పుడు అవధానానికి క్రికెట్ సరిపోదు అంటున్నారు. ఏమిటి అంటారు, అందుకే చెప్పారు కవి నాలుగుకి రెండు వైపులా పదును అని, అవధాన నాలుగుకి ఆరు వైపుల పదును. అంచేత మీ ప్రశ్నకు సమాధానం, గెలుపుకై మెదడెల్లా తొలిచివేయుట గాని మ్యాచ్ ఫిక్సింగ్ అను మాట లేదు. గడ్డు సమస్యల గొడ్డాడుటే గాని మేమే సమస్యయోవాము లేదు. బహిరంగ వేదిపై పద్యమల్లుటె గాని చాటు ఒప్పందాల చేటు లేదు. శాలువా దండల సన్మానములే గాని బ్యాంకు లాకర్లపై భ్రాంతి లేదు. కాన అవధాన విద్యకు మానహీన సకల గుణహీన బలహీన సర్వహీనమైన ఈ క్రికెట్ ఆటకు ఎందు పోలికయలేదు గోటితో తోలగలము.